ప్రాణమయ కోశం ఉంది. ఇది కాస్త కాంప్లికేటెడ్ ఎందుకని కాంప్లికేటెడ్ అంటే ఇదే మొద్దులాగా కనపడేది కాదు అందువల్ల కాంప్లికేటెడ్ మరి అదేమిటో తెలుసుకుందాం. ప్రాణమయః ప్రాణాద్యాః పంచవాయవః వాగీంద్రియ పంచకం ప్రాణమయకోశః. ప్రాణమయకః ప్రాణమయ కోశం అంటే ఏమిటి? ఏమి లేదు, ప్రాణమయ కోశం అని అంటే ప్రాణాద్యాహ పంచవాయవః ప్రాణ ఆద్య ప్రాణము మొదలైనటువంటి పంచవాయవః ఐదు వాయువులు ఉన్నాయి. దీన్ని ప్రధానంగా ప్రాణం అంటారు కానీ ఇందులో ఐదు వాయువులు ఉన్నాయి, అదే ప్రాణం. అపానం వ్యానం ఉదానం సమానం అనేటువంటి ఐదు. ఈ ఐదు ప్రాణాలు వాగీంద్రియ పంచకం, వాక్కు మొదలైనటువంటి ఐదు ఇంద్రియాలు. ఏమిటి వాక్కు మొదలైనటువంటి? కర్మేంద్రియాలు. అంటే ఐదు పంచప్రాణాలు, ఈ ఐదు కర్మేంద్రియాలు, ఈ పది కలిస్తే ప్రాణమయ కోశం అన్నారు. రెండో కోశం తయారైంది ఈ ఈ పదింటితోటి. ఐదు ప్రాణాలు ఐదు కర్మేంద్రియాలతోటి తయారైనటువంటిది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం సూక్ష్మ శరీరంలో ఒక భాగం, ఇంకా సూక్ష్మ శరీరంలో ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. స్థూల శరీరం కేవలం జడం, సొంతంగా దానికి కదలిక లేదు. ఇది మొద్దు కానీ కదులుతా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది కదా, అంటే ఏదో ఉంది శక్తి, ఆ శక్తి వల్ల కదులుతూ ఉంది. లైట్ ఉందనుకోండి మనకి వెలుగుతానే కనపడుతుంటుంది, కానీ ఆ వెలుగు దాని సొంతం కాదు, దానిలోకి వచ్చే కరెంటు సొంతం. అది ఆ కరెంటుని కనుక రాకుండా చేశామా అది వెలగదు, దాన్ని రప్పించామా అది వెలుగుతుంది. అంటే లైట్ వెలగడానికి కారణం కరెంటే, కానీ ఆ లైట్లో మాత్రం ఏమి ఆ వెలుగు అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఈ స్థూల శరీరం అంటే ఇది ఒక మొద్దు, కానీ దీన్ని కదిలిస్తున్నటువంటి శక్తియే ఏదో ఒకటి ఉన్నది, అదిగో అదే ఇక్కడ ప్రాణాలు అని చెబుతాం. కాబట్టి ఈ స్థూల శరీరం అనేటువంటిది సొంతంగా దానంతది కదలదు, అయినప్పటికీ ప్రాణం ఉన్నంత వరకు కూడా అది చెడిపోకుండా నిలిపి ఉంచి జీవుడికి ఉపయోగపడేటట్టుగా చేసేది ఈ ప్రాణమయ కోశం. జీవుడు తన యొక్క అవసరాల కోసం ఈ స్థూల శరీరాన్ని వాడుకుంటాడు. అలా వాడుకోవడానికి, అలా చెడకుండా ఉంచడానికి కారణం ఏంటంటే ఈ ప్రాణమే, ప్రాణమయ కోశమే. కాబట్టి ముఖ్యంగా పంచప్రాణాలు అనేటువంటివే ఈ దేహాన్ని నిలిపి ఉంచుతున్నాయి అన్నమాట. ఈ పంచప్రాణాలే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి ఐదు. ఈ ఐదు ఏమిటి, ఈ ఐదు ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి, ప్రాథమికంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాణం ఉందనుకోండి ఎక్కడుంటుంది? ఇదేంటండి ఎక్కడుంటుంది? అది ఎక్కడో ఒక చోట ఉంటే మిగతా చోట లేనట్టేగా కాదు, దానికి ఒక స్థానం ఉంది. అంటే ఈ ఐదు ప్రాణాల్లో పంచప్రాణాలు ఉన్నాం కదా, ఈ ఐదింటిలో ప్రాణం అనేటువంటిది దానికి ఒక చోటు ఉంది, అది హృదయం, హృదయానికి పైన. ఈ ప్రాణం హృదయానికి పైన ఉంటుంది, అక్కడ సంచరిస్తుంటుంది. గాలి పీల్చటం గాలిని వదలటం అనేటువంటి రెండు పనులు చేసేది ఈ ప్రాణమే. ఊపిరితిత్తుల్ని ఆడించేది కూడా ఈ ప్రాణమే. జ్ఞానేంద్రియాల ద్వారా బయట అనుభవాలను లోపలికి స్వీకరించేటువంటిది, మనం నోట్లో వేసుకున్నటువంటి ఆహారాన్ని లోపలికి లాగేసేది ఈ ప్రాణవాయువు. కాబట్టి ప్రాణవాయువు ఏం చేస్తున్నది అనంటే ఊపిరితిత్తుల్ని ఆడిస్తున్నది, జ్ఞానేంద్రియాల ద్వారా బయట ఉన్నటువంటి రూపాల్ని కన్ను చూస్తున్నది, శబ్దాలను చెవింటున్నది. ఇవన్నీ చేయాలి అంటే ఈ మొత్తం కూడా ఈ ప్రాణం అనేటువంటిదే ఈ పనులు చేయిస్తూ ఉంది. ఇక మనం నోట్లో వేసుకున్నటువంటి ఆహారం టక్క లోపలికి పోతుందనంటే ఇదిగో ఈ ప్రాణమే లోపలికి లాగేస్తూ ఉంది, ప్రాణవాయువే లోపలికి లాగేస్తూ ఉంది. ఈ విధంగా ప్రాణవాయువు అనేటువంటిది ఈ పనులు చేస్తూ మనలో ఉంది. మరి రెండవది అపానవాయువు. మరి ఇదేం చేస్తుందండి? ఇది ఎక్కడున్నది? ఇది హృదయానికి కింద ఉన్నది. ఇదే హృదయానికి పైన ఉంది, లాక్కుంటుంది. ఇది హృదయానికి కింద ఉన్నది, బయటికి నెట్టేస్తూ ఉంటుంది. ఇది ఏమేమి బయటికి నెట్టేస్తుంది? వీర్యాన్ని విసర్జిస్తుంది, మలకోశం ద్వారా లోపల ఉన్నటువంటి చెత్తని బయటికి పంపిస్తూ ఉంటుంది, అలాగనే కర్మేంద్రియాల ద్వారా ప్రతిస్పందనల్ని కూడా బయటికి పంపిస్తుంటది ఈ అపాన వాయువు. మన కర్మేంద్రియాలు ఉన్నాయి కదా ఐదు, ఈ కర్మేంద్రియాల ద్వారా ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించేటువంటిది కూడా అపాన వాయువు. ఇక మూడోది వ్యానం. వ్యానం బాగా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఒక ఆకు ఉందనుకోండి, ఆకులో ఈళ్ళు ఉంటాయి, ఆ ఈళ్ళు బాగా ఆకంతా వ్యాపించి ఉంటాయి, పెద్దయి చిన్నయి బుల్లి బుడ్డై బుజ్జి చాలా చాలా ఉంటాయి. అదిగో అవన్నీ కలిపి వాటిని వ్యానం అని అంటారు అన్నమాట. అదిగో ఆ రకంగా ఈ దేహం అంతా నరాలు నాడులు ఇవన్నీ నాళాలు వీటన్నిటితో కూడా బాగా నిండి ఉంది దేహం అంతా కూడా. ఇలా నిండి ఉన్నటువంటి ఈ దేహంలో అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ అన్ని నరాల్లో అన్ని నాడుల్లో అన్ని నాళాల్లో ఈ వ్యానం అనేటువంటిది సంచరిస్తూ ఉంటుంది. ఎట్లా? వీటన్నిట్లో రక్తం ఉంటుంది. ఈ రక్తాన్ని అలా ఇది సంచరిస్తూ ఈ వాయువు దాన్ని కాస్త ప్రసరింపజేస్తుంటుంది అన్నమాట. అయితే ఏం ప్రసరింపజేస్తుంది, ఏమందిస్తుంది? జీర్ణకోశంలో తయారైనటువంటి అన్న రసాన్ని, మనం అన్నం తింటాం కదా ముద్దలు ముద్దలు మింగేస్తాం కదా, ఇది మొత్తం బాగా అరగదీసిన తర్వాత సారం ఉంటుంది. ఈ సారం కాస్త అన్ని భాగాలకి చేర్చాల. అన్ని భాగాలకి చేర్చాలంటే దీన్ని పట్టుకొని పోవాలంటే కష్టం కదా. అందుకని ఎలాగూ ఈ నాడులన్నీ కూడా దేహంలో అన్ని భాగాలకు వస్తాయి కనుక రక్తం అన్ని భాగాలకి కూడా ఈ నాడుల ద్వారా పోద్ది కనుక ఆ రక్తంలో కనుక ఈ సారాన్ని కనుక కలిపితే ఇప్పుడు ఏమవుద్ది, ఈ రక్తం ద్వారా అన్ని భాగాలకి శరీర భాగాలకి అందుద్ది అనమాట. దీని మొత్తాన్ని చేసేటువంటిది ఏమిటంటే ఈ వ్యానం. అంతేకాకుండా ఈ వ్యానం గుండెని పనిచేయిస్తుంటుంది. ఎందుకంటే గుండెని పనిచేయిస్తేనే రక్త ప్రసరణ జరిగేది, లేకపోతే ఏమైంది ఆగిపోయింది. హార్ట్ ఫెయిల్ అంటుంటారే మన వాళ్ళు, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుని హార్ట్ ఫెయిల్ ఏమిటంటే ఆ గుండె కనుక పనిచేయదు అనుకోండి, ఏమైంది రక్తం అంతా కూడా శరీర భాగాలకి పోదు. చెడు రక్తం ఏమో లోపలికి రాదు, మంచి రక్తం ఏమో అన్ని భాగాలకి పోదు, గుండె పనిచేయకపోద్ది. అందువల్ల ఇంకా వాడు నీకు అక్కర్లేదు లేవయ్యా నీ పని అయిపోయింది అని అంటే. ఇక నాలుగవది ఉదానం. నిజంగా చెప్పాలంటే ఇది చాలామంది దీన్ని పట్టించుకోరు కానీ ఇది చాలా ప్రధానమైంది. ఏమిటిది అని అంటే ఇది కంఠంలో ఉంటుంది, ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది. నిద్రలోనేమో జీవుణ్ణి తన అవ్యక్త కారణంలో లీనం చేసుకుంటుంది. మనం నిద్రపోయినప్పుడు ఈ జీవుడు పనిచేయడు కదా, ఎక్కడికి పోతున్నాడు, అవ్యక్తంలోకి పోతున్నాడు. ఆ అవ్యక్తంలోకి జీవుణ్ణి తీసుకెళ్లేది ఏమిటంటే ఈ ఉదాన వాయువు. అంతేకాదు ఇంకో విశేషం ఉంది, జీవుడు మరణించిన తర్వాత దేహాన్ని వదిలిపెట్టింది నిద్రపోయేటప్పుడు ఒకటి, అదొక మరణం, చిన్న మరణం. ఇక పెద్ద మరణం ఏంటంటే ఇక తిరిగి వచ్చే పని లేకుండా పోయేది. ఆ మరణంలో ఏం చేస్తుందంటే మరి వీడు చేస్తున్నటువంటి పాపాలు పుణ్యాలు కర్మఫలాలు ఉన్నాయి కదా, ఈ కర్మఫలాల్లో ఏ పక్వానికి వచ్చినాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మఫలాలను బట్టి వీడు స్వర్గభోగాలు అనుభవించాలనో నరకాలను అనుభవించాలనో నిర్ణయపడింది. కాబట్టి ఈ జీవుణ్ణి అటు స్వర్గానికైనా తీసుకెళ్లేది ఇటు నరకానికైనా తీసుకెళ్లేది, ఈ రెండింటిని కూడా తీసుకెళ్లి అందించేటువంటిది ఈ ఉదాహరణే. కాబట్టి నిద్రలో ఏం చేస్తుందంటే ఈ జీవుణ్ణి అలా కప్పెట్టేస్తుంది, అట్ట పడుండు కొంతకాలం, నోరెత్తకుండా ఆమె పడుండు మన అంతే, ఇక అది కదలదు. అయితే అసలు పోదు, మళ్ళీ వస్తుంది. కానీ మరణం అయితే ఏమవుతుందంటే ఈ శరీరంలోంచి బయటికి తీసుకెళ్ళింది, తీసుకెళ్లి ఎక్కడ అప్పచెప్పాలనో అక్కడ అప్పచెప్పుద్ది, స్వర్గానికి అప్పచెప్పాలనో నరకానికి అప్పచెప్పాలనో. ఆ అప్పచెప్పేటువంటిది ఈ ఉదాన వాయువు అన్నమాట. కాబట్టి ఇలా జీవించి ఉన్నప్పుడేమో నిద్రలోనేమో అవ్యక్తంలోకి తీసుకెళ్లేది, మరణ సమయంలోనేమో ఆయా లోకాలకి ఏ కర్మఫలాలు అనుభవించాలో ఆ అనుభవించాల్సినటువంటి కర్మఫలాలకి సంబంధించినటువంటి లోకాలకి తీసుకెళ్లేటువంటిది ఇదిగో ఈ ఉదాన వాయువు. ఇక చివరిది సమాన, పేరులోనే ఉంది సమాన, దీనికి ఏమీ తేడా లేవు. సమానం బుద్ధి, కాస్త సమానమైనటువంటి బుద్ధి, ఒకళ్ళ మీద ప్రేమ ఒకళ్ళ మీద ద్వేషం లేకుండా ఉండేదన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే బొడ్డు దగ్గర ఉంటుంది. ఇది బొడ్డు దగ్గర ఉండి తినేటువంటి ఆహారాన్ని బాగా అరిగింపజేస్తుంది, అరిగింపజేసిన తర్వాతనే ఆ వ్యానం అన్నిటికీ తీసుకెళ్లేది. ఇలా అరిగింపజేసి జీర్ణకోశాన్ని ఆడించి ఈ అన్నసారాన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సప్తధాతువులకి అందిస్తుంది. ఏ ఏ భాగాలకు అందాలనో ఏ ఏ భాగాలకు ఎంతెంత అందాలనో అంత సమానంగా అందించేటువంటిది ఈ సమాన వాయువు. ఈ ప్రకారంగా 5 రకాలైనటువంటి ప్రాణవాయువులు, పంచ ప్రాణాలు మనకున్నాయి. ఈ పంచప్రాణాలతో పాటు పంచ కర్మేంద్రియాలు కూడా కలిస్తే దాన్ని ప్రాణమయ కోశం అన్నారు. మరి పంచ కర్మేంద్రియాలు ఏమిటి ఇంతకుముందే చెప్పుకున్నాం, వాక్ పాణి పాద పాయు ఉపస్థ. వాక్ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. మాట్లాడేటువంటి శక్తి వాక్కుది. పాణి, పాణి అంటే చేతులు. చేతులు ఏం చేస్తాయి? పట్టుకోవటం, విడిచిపెడటం చేస్తుంటాయి. పాద గమన శక్తి, అక్కడికి ఇక్కడికి వెళ్ళటం. పాయువు మలత్యాగం. ఉపస్థ, ఉపస్థ అంటే జననేంద్రియం, సంభోగానందాన్ని కలిగించేటువంటి. ఈ ప్రకారంగా ఐదు రకాలైనటువంటి కర్మేంద్రియాలు, ఐదు రకాలైనటువంటి ప్రాణాలు, ఈ మొత్తం కలిపితే ప్రాణమయ కోశం అన్నారు.